This podcast is sponsored by IQBar.
Hi, I'm Will, and I created IQBar to empower doers like you with clean, delicious, low-sugar, brain and body fuel. Millions of people rely on our protein bars and hydration mixes to win their day. Turns out Thomas Keller, Michelin star chef of the French Laundry, is one of them. We've teamed up with Chef Keller to craft a bar and hydration mix that marry world-class flavor with exceptional nutrition. Our special edition salted caramel chip bar delivers all the decadence of a fine dining dessert plus protein minus sugar and carbs. And our zero sugar yuzu mango hydration mix packs an authentic citrusy punch and a mental boost from lion's mane and magnesium. The best part? 10% of sales go directly to Chef Keller's nonprofit that supports aspiring young chefs. Great taste, great nutrition, great mission. Total no-brainer.
Go to IQBar.com today and enter promo code KELLER20 to get 20% off all IQBar products plus free shipping. That's IQBAR.com, promo code KELLER20.
ఇప్పుడు మీకోసం నగేష్ పంచాగ్నులా గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం జూలై 21, 2017 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం రాజ్యం. శ్రోతలందరికీ మైండ్ మీడియా తరఫున మన దేశం మన రాజ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 21 జూలై 2017 శుక్రవారం రాత్రి 9:30 ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 లైవ్ లో ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్న శ్రోతలు 1-484-364-3471 నంబర్ ద్వారా కానీ mind.media అన్న స్కైప్ అకౌంట్ ద్వారా కానీ కనెక్ట్ అయి మీ ఆలోచనలు మాతో పంచుకోవచ్చు. సూచనలు లేదా అభిప్రాయాలు తెలపాలనుకున్న శ్రోతలు ఫేస్బుక్ లేదా mindmedia.com వెబ్సైట్ ద్వారా, ఫేస్బుక్ అకౌంట్లో మైండ్ మీడియా అన్న అకౌంట్ ద్వారా కానీ, లేదా మన దేశం మన రాజ్యం అన్న పేజ్లో, లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ 1943@gmail.com అన్న ఈమెయిల్ అకౌంట్ ద్వారా కానీ మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. గత 3 నెలలుగా శ్రోతలు నిరాటంకంగా మన దేశం మన రాజ్యం కార్యక్రమాన్ని ఆదరిస్తూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇవాళ్టి విశేషాలు విశ్లేషణ కార్యక్రమాలు ముఖ్యంగా భారతదేశ 14వ రాష్ట్రపతిగా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు 66% 2/3 మెజారిటీతో ఎన్నికవడం జరిగింది. జూలై 25 14వ రాష్ట్రపతిగా కోవింద్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారి ఎలక్షన్లో ఎన్నికైన విధానంలో కొన్ని ముఖ్య అంశాలు, జాతిపై భారతదేశ పరిస్థితులపై రాబో 5 సంవత్సరాల్లో వారి రాష్ట్రపతి పాలనలో ఎలాంటి పరిణామాలు మనం చూడొచ్చు అన్న దాని మీద ఆలోచిద్దాం. మిస్టర్ కోవింద్ హస్ సెక్యూర్డ్ క్లియర్ మెజారిటీ విత్ లిటిల్ ఓవర్ 2,930 ఓట్స్ ఓవర్ నెక్స్ట్ రైవల్ మీరా కుమార్ వేర్ షీ మేనేజ్డ్ 1,844 ఓట్స్. సో మోర్ దెన్ 2/3 మెజారిటీతో కోవింద్ గారు ఎలక్టోరల్ కాలేజ్లో 14వ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది. ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కౌంటింగ్ ఓట్స్ హ్యాస్ ఆల్సో రివీల్డ్ క్రాస్ ఓటింగ్ దట్ టుక్ ప్లేస్ ఇన్ స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్, గుజరాత్, గోవా అండ్ బెంగాల్. ఉత్తరప్రదేశ్ అయితే ఎలక్షన్స్ అయిపోయాయి, గుజరాత్, బెంగాల్ రాష్ట్రాల్లో దెర్ ఈస్ లైక్లీ ఎలక్షన్స్ ఇన్ నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్. ఈ స్టేట్ అసెంబ్లీలో దగ్గర 5,000 మంది లా మేకర్స్, టోటల్ భారతదేశంలో 4,900 పైచిలకు లా మేకర్స్ ఓట్ చేశారు. వారిలో 2,930 అంటే మోర్ దెన్ 2/3 మెజారిటీ, విచ్ ఈస్ ఆల్సో సిమిలర్ మెజారిటీ రిక్వైర్డ్ టు ఇంపీచ్ ఏ పర్సన్. సో ఆ స్థాయిలో భారత రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరిగింది. కోవింద్ ఈజ్ ఆల్సో ద సెకండ్ దళిత్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ శ్రీ కేఆర్ నారాయణన్ అండ్ విత్ హంబుల్ బ్యాక్గ్రౌండ్ దట్ కోవింద్ హ్యాస్ బీజేపీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ హీ విల్ బి ఎ బ్యూటిఫుల్ ప్రెసిడెంట్ విత్ రిమార్కబుల్ స్టాంప్స్ ఆఫ్ హిజ్ ఓన్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ టు కమ్. తర్వాత రామ్నాథ్ కోవింద్ హూ ఇస్ గెటింగ్ వెట్ ఇన్ ద రెయిన్ వర్కింగ్ హార్డ్ స్టాండర్డ్ న్యూస్. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్రాస్ ఓటింగ్ ఇన్ ఏరియాస్ లైక్ బెంగాల్, పంజాబ్. ఫ్యూ ఆఫ్ ద ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేస్ ఆల్సో అపియర్స్ దే హ్యావ్ క్రాస్ ఓటెడ్ ఫర్ ఎన్డీఏ ప్రపోజ్డ్ క్యాండిడేట్. అఫ్ కోర్స్ బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ఫ్రమ్ జనతాదల్ బ్రోక్ ర్యాంక్స్ విత్ అపోజిషన్ టు సపోర్ట్ కోవింద్. హీ కేమ్ యాజ్ ఎ బిగ్ బ్లో టు ద అపోజిషన్ దట్ హెడ్ పిక్డ్ అప్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాజ్ ఎన్ అకేషన్ టు ఫోర్జ్ అన్ యాంటీ బీజేపీ బ్లాక్ అహెడ్ ఆఫ్ 2019 ఎలక్షన్. సో దీనివల్ల కాంగ్రెస్ పతనం అని చెప్పను కానివ్వండి, కాంగ్రెస్ యొక్క ఫెయిత్ ఫ్యాక్టర్ అనేది, కాంగ్రెస్ సమర్థవంతంగా దేశాన్ని పాలించగలదు ప్రస్తుత పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితులు కాంగ్రెస్ చాలాసార్లు చూసింది. ఇట్ వెంట్ డౌన్ టు మచ్ లోయర్ పొజిషన్స్ డ్యూరింగ్ ఇందిరాగాంధీస్ ఎమర్జెన్సీ పీరియడ్, బట్ ఇట్ కేమ్ బ్యాక్ యాజ్ ఎ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అండ్ ఇట్ రూల్ ద కంట్రీ అనదర్ 25 ఇయర్స్ ఆఫ్టర్ దాట్. సో ఈ పరిస్థితులను చూసి కాంగ్రెస్ పతనమైందని చెప్పడము, లేకపోతే కాంగ్రెస్ పని అయిపోయింది భారతదేశంలో అని చెప్పడము, అది హాస్యాస్పదము, సరైన వాదన కూడా కాదు అనిపిస్తుంది. టు బి వెరీ ఆనెస్ట్, కాంగ్రెస్ ఇస్ పార్టీ విత్ 125 ఇయర్స్ ఆఫ్ బ్యాకప్ అండ్ సపోర్ట్. పీపుల్ కమ్ పీపుల్ గో, బట్ ద ఐడియాలజికల్ ఫాలోవర్స్ ఫర్ ఎవ్రీ పార్టీ విల్ స్టే. లెట్ ఇట్ బి కాంగ్రెస్, లెట్ ఇట్ బి బీజేపీ. టుడేస్ రిమార్కబుల్ విక్టరీ ఆఫ్ 470+ సీట్స్ ఇన్ పార్లమెంట్ హౌస్ ఫర్ బీజేపీ ఈజ్ నాట్ ఎ కేక్ వాక్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్. నెక్స్ట్ 30-40 ఇయర్స్ బీజేపీ రాజ్యం చేస్తుంది అని చెప్పడానికి ఇది భూమిక కాదు, చేయలేదు అని చెప్పడానికి కూడా అది భూమిక కాదు. సో ఎలక్షన్స్ లో సాధారణంగా ఒక నెగిటివ్ వేవ్ వచ్చినప్పుడు ప్రజలు ఒక తిరస్కార భావంతో కొన్ని పార్టీలను తుడిచిపెట్టే విధంగా ప్రవర్తిస్తారు అన్నది సర్వసహజం. 2 సీట్లతో ఉన్న భారతీయ జనతా పార్టీ 30 సంవత్సరాల క్రితం పార్లమెంటులో కేవలం 2 సీట్లతో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు 474 సీట్లతో ఉన్నది. ఇట్స్ రిమార్కబుల్ గేమ్, రిమార్కబుల్ విక్టరీ, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అది పర్మనెంట్ అనుకుంటే భారతీయ జనతా పార్టీ శ్రేణులు పక్కలో కాలేసినట్టే, అది శాశ్వతం కాదు. అలాగని చెప్పి తిరిగి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారా, లేక ఇంకేదైనా కొత్తది ఉద్భవిస్తుందా, లేక థర్డ్ పార్టీ కోయలేషన్స్ ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ పతనం అయినప్పుడు కొన్నాళ్ళు థర్డ్ పార్టీ కోయలేషన్స్ ముందుకొచ్చాయి, అటువంటి ప్రత్యామ్నాయం వస్తుందా, లేదు ఇదే బీజేపీ విస్తృతంగా గెలుపు బాటలో ఉన్న ఉగ్రరూపాన్ని దక్షిణాది రాష్ట్రాలకు కూడా పాకించే విధంగా బీజేపీ యొక్క గెలుపు బాట ఉంటుందా, ఇవన్నీ కూడా హైపోథెటికల్ క్వశ్చన్స్. ఎలక్షన్స్ లో ఇవాళ ఉన్న వ్యవస్థ, 2 సంవత్సరాల తర్వాత ఈ వేడి కంటిన్యూ కావచ్చు కాకపోవచ్చు. కాబట్టి ఇది ఏదో ఒక పార్టీ పని అయిపోయింది, లేకపోతే మేమే నెక్స్ట్ 20 సంవత్సరాలు రాజ్యం చేస్తాము, లేకపోతే ప్రాంతీయ పార్టీల జోరున్న దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ రావడం కష్టము, ఇవన్నీ కూడా ఎవరికి వారు డిఫెన్స్ లో మాట్లాడే మాటలే తప్ప వాటి బేసిస్ అంటూ వాటికి ఏమీ లేదు. ఎనీహౌ, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ న్యూ ప్రెసిడెంట్ అండ్ పాసిబిలీ ఇన్ నెక్స్ట్ వీక్ టు 10 డేస్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ ఎ న్యూ వైస్ ప్రెసిడెంట్. బిఫోర్ కమింగ్ టు ద వైస్ ప్రెసిడెంట్, I wanted to go over a few details and who the president is and what the president's roles are. Mukhyanga kotta rashtrapati vachina tarvata kontha mandi vidyarthulanu kontha mandi sannihitulanu general ga rashtrapati evaru bharat desamlo 14వ రాష్ట్రపతిగా శ్రీ కోవింద్ గారు ఎలక్ట్ అయ్యారు అంటే మిగిలిన 13 మంది రాష్ట్రపతులు ఎవరు, వారిలో ఎంతమంది మనకు తెలుసు అన్నటువంటి ప్రశ్నలు కొంతమంది మీద సంధించిన తర్వాత విద్యార్థుల దగ్గర నుంచి, కొంతమంది ఉపాధ్యాయుల దగ్గర నుంచి, కొంతమంది విద్యావంతులు ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న విద్యావంతుల దగ్గర నుంచి ఆశించిన రీతిలో సమాధానాలు రాలేదు. ఇన్ఫర్మేషన్ మొత్తం వెబ్లో ఉన్నది, గూగుల్లో ఉన్నది, లైబ్రరీలో ఉన్నది, చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఉన్నది. కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అడిగేటప్పటికీ ఆ ఇన్ఫర్మేషన్ మన వారి మేధస్సులో లేదు. రాష్ట్రపతి లాంటి మహోన్నతమైన పదవిని చాలామంది గొప్ప వ్యక్తులు గతంలో అధిష్ఠించారు. వారి ఆలోచనల మీద భారతదేశం 70 సంవత్సరాల ముందుకెళ్ళింది. వాటిలో ఎటువంటి మార్పులు చేర్పులు వచ్చాయి, ఆ రిప్రజెంటెడ్ పర్సనాలిటీస్ లో ఎటువంటి మార్పులు వచ్చాయి అన్న దాని మీద ఒక 10 నిమిషాలు ఇవాళ ఈ మన దేశం మన రాజ్యంలో కేటాయించాలని కొంతమంది శ్రోతలు కోరడం, దానికి అనుగుణంగా గత 13 మంది రాష్ట్రపతులు ఎవరు, సంక్షిప్తంగా వారి చరిత్ర ఏమిటి, వారి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, రాష్ట్రపతులు ఎలా ఎన్నుకోబడేవారు, ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక ఎలా తయారైంది అన్న వాటి మీద ఒక చిన్న విశ్లేషణ చేద్దాం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బార్న్ ఇన్ 1884, డైడ్ ఇన్ 1963. భారతదేశానికి అత్యంత ఎక్కువ కాలం రాష్ట్రపతిగా ఉన్న ఏకైక వ్యక్తి, 2 కంటిన్యూస్ టర్మ్స్ రాష్ట్రపతిగా ఉన్న ఏకైక వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్ వాస్ ఫ్రమ్ బీహార్ అండ్ హీ వాజ్ ఆల్సో ద ప్రెసిడెంట్ ప్రీ రిపబ్లిక్ ఇండియా, అంటే 1950 నుంచి 1952 వరకు మొట్టమొదటి ఎన్నిక జరిగిన 1952లో మన ఎన్నిక జరిగిన సమయంలో కూడా, అంటే 2 సంవత్సరాలు 1952 కంటే ముందు 1950లో 26 జనవరి 1950 మన ఇండియా రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా అవతరించిన వెంటనే మొట్టమొదటి రాష్ట్రపతిగా ఉండి, తర్వాత 2 సంవత్సరాలకు మొదటి ఎలక్షన్ జరిగిన 1952వ సంవత్సరం నుంచి 1957 వరకు, 57 నుంచి 12 మే 1962 వరకు మొత్తం 12 సంవత్సరాలు ఏక బిగిన లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. హీ వాజ్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్, ఫ్రీడమ్ మూవ్మెంట్. అండ్ డాక్టర్ ప్రసాద్ వాజ్ ద ఓన్లీ ప్రెసిడెంట్ టు సర్వ్ 2 టర్మ్స్ కంటిన్యూస్లీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్. తర్వాత ఎవరు కూడా కంటిన్యూస్ గా ఆ ఆఫీస్లో ఉండలేదు. ఈ అన్ని సమయాల్లో కూడా జరుగుతున్న విశేషం ఏమిటి అంటే వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ ప్రెసిడెంట్ గా మారాడు. ఆ ఆనవాయితీ మధ్యలో ఒకసారి ఈ పార్టీలు మారుతున్న క్రమంలో దెబ్బతినిపోయింది. ఐ థింక్ ఇట్ వెంట్ అప్ టు కేఆర్ నారాయణ. కేఆర్ నారాయణ తర్వాత ఆ వ్యవస్థ దెబ్బతినిపోయి అక్కడి నుంచి వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా అయ్యే అవకాశాలు మనకు కనపడలేదు. కానీ కేఆర్ నారాయణ గారి వరకు కూడా ఆల్మోస్ట్ విత్ అన్ ఎక్సెప్షన్ ఆఫ్ వన్ ప్లేస్ ఎవ్రీ టైమ్ వైస్ ప్రెసిడెంట్ హెస్ రిజ్యూమ్డ్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇక్కడ అసలు ఈ ప్రెసిడెంట్ అన్న వ్యక్తిని ఏ అధికారాలతో మనం ప్రెసిడెంట్ గా గుర్తిస్తున్నాము అంటే పార్ట్ 5 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో సెక్షన్ 52 నుంచి సెక్షన్ 62 వరకు ప్రెసిడెంట్ గురించి క్షుణ్ణంగా వారి అధికారాలు, వారి ఎలక్షన్ ప్రొసీజర్స్ భారత రాజ్యాంగంలో ఇవ్వబడ్డాయి. 1962లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 2వ రాష్ట్రపతిగా మనం ఎన్నుకోవడం జరిగింది. అప్పటికే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రముఖ విద్యావేత్త, ఆంధ్ర యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ రెండు యూనివర్సిటీస్ కు వైస్ ఛాన్సలర్ గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నది. 1954లోనే భారత ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని భారత రత్నతో సన్మానించడం కూడా జరిగింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయనను మనం 2వ రాష్ట్రపతిగా ఎన్నుకున్నాం. వారి టైంలో డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. 1967లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతి పదవి నుంచి వైదొలిగిన తరువాత జాకిర్ హుసేన్ గారు రాష్ట్రపతిగా అయ్యారు. జాకిర్ హుసేన్ గారు రాష్ట్రపతిగా అయినప్పుడు వరాహగిరి వెంకటగిరి గారు వివి గిరి అన్న పేరుతో వారు మన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. జాకిర్ హుసేన్ వాజ్ ఆల్సో అవార్డెడ్ హీ వాజ్ ఆల్సో రిసిపియంట్ ఆఫ్ భారత రత్న అండ్ పద్మవిభూషణ్ అండ్ హీ వాజ్ ఆల్సో వైస్ ఛాన్సలర్ ఆఫ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. ఫర్దర్ హీఈస్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 1967లో రాష్ట్రపతి పదవిని అధిరోహించి పదవీ కాలంలో మరణించిన ప్రధాన రాష్ట్రపతి కూడా జాకిర్ హుసేన్ గారు. 3 May 1969 వారు భారత రాష్ట్రపతిగా ఉంటూ దేహం చాలించారు. ఆ టైంలో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారం అప్పటి వైస్ ప్రెసిడెంట్ ఇమీడియట్ గా 3 May 1969 నుంచి 20 July 1969 వరకు 4 నెలల పాటు ఫస్ట్ యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ గా వివి గిరి గారు వరాహగిరి వెంకటగిరి గారు ఫస్ట్ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా భారతదేశానికి జాకిర్ హుసేన్ గారి స్థానంలో నియమించబడ్డారు. తరువాత ఎలక్షన్స్ రావడంతో 5 రోజుల ముందు వివి గిరి గారు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడం కోసం ఆ యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్షిప్ యాక్టింగ్ ప్రెసిడెంట్షిప్ నుంచి రిజైన్ చేయడంతో అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇది కూడా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, ప్రెసిడెంట్ డిజేబుల్ అయినప్పుడు వైస్ ప్రెసిడెంట్ డిజేబుల్ అయినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ టేక్ చార్జ్. సో మొహమ్మద్ హిదాయత్లు గారు ఆ 4 రోజుల పాటు భారత రాష్ట్రపతిగా యాక్టింగ్ ప్రెసిడెంట్ గా వివి గిరి గారి ఎలక్షన్ జరిగే వరకు వారు రాజీనామా చేసిన తర్వాత ఉన్నారు. తర్వాత 1969లో మళ్ళీ వరాహగిరి వెంకటగిరి గారు హీ బికేమ్ అగైన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ హీ సర్వ్డ్ అప్ టు 24 August 1974లో అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ హీఈస్ ద సెకండ్ ఇండియన్ ప్రెసిడెంట్ హూ అగైన్ డైడ్ ఇన్ ఆఫీస్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు మళ్ళీ భారత రాష్ట్రపతిగా రెండవ ముస్లిం అగైన్ హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 24 August 1974 అండ్ డైడ్ ఆన్ 11 February 1977 వైల్ హీ వాజ్ ఆన్ డ్యూటీ. అట్ ద టైమ్ బిడి జెట్టి వాజ్ వైస్ ప్రెసిడెంట్. సో ఇమీడియట్లీ బిడి జెట్టి టుక్ ఓవర్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత 1977లో నీలం సంజీవ రెడ్డి గారు భారత రాష్ట్రపతిగా వచ్చారు. నీలం సంజీవ రెడ్డి గారి దగ్గర నుంచి పొలిటీషియన్స్ పొలిటికల్ వెటరన్ పీపుల్ లోక్సభ రాజ్యసభ సభ్యులు కానీ ముఖ్యమంత్రులు కానీ రాష్ట్రపతులుగా అవకాశం తీసుకోవడం మొదలైంది. నీలం సంజీవ రెడ్డి గారి టైంలో అది మొదలైంది. ఆఫ్టర్ నీలం సంజీవ రెడ్డి వి హ్యాడ్ అవర్ ఫేమస్ పర్సనాలిటీ గ్యానీ జైల్ సింగ్ హూ హాస్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గ్యానీ జైల్ సింగ్ హ్యాజ్ ఎ వెరీ రిమార్కబుల్ హిస్టరీ. హీ ఆల్సో వర్క్డ్ యాజ్ ఎ యూనియన్ హోమ్ మినిస్టర్ బిఫోర్ అండ్ దెన్ హీ వాజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ అండ్ హీ వాజ్ ఆల్సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ ఫర్ సమ్ టైమ్. సో అప్పటి నుంచి ప్రెసిడెంట్ పోస్ట్ అనేది పొలిటికల్లీ యాక్టివ్ పీపుల్ తో ఫిల్ చేయడం అక్కడ మొదలైంది. నెక్స్ట్ ఇట్ వాజ్ ఆల్సో బీయింగ్ ఫిల్డ్ బై అంబాసిడర్స్ రిటైర్డ్ ఆఫీసర్స్ ఆఫ్ హై క్యాడర్. సో నెక్స్ట్ పర్సన్ హూ రిప్రజెంటెడ్ దట్ పోస్ట్ ఇన్ 25 July 1987 వాజ్ ఆర్ వెంకటరామన్. ఆర్ వెంకటరామన్ వాజ్ ఆల్సో జాయిన్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. లేటర్ హీ జాయిన్ కాంగ్రెస్ పార్టీ. హీ వర్క్ యాజ్ అ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ లేటర్ హీ వర్క్ యాజ్ అ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. సో ఈ పొలిటికల్ పోస్టులలో నుంచి వచ్చిన వాళ్ళు ప్రెసిడెంట్స్ కావడం ఆ ఇందిరాగాంధీ గారి టెన్యూర్ లో అప్పుడు మొదలైంది. ఆఫ్టర్ ఆర్ వెంకటరామన్ వి హ్యాడ్ శంకర్ దయాల్ శర్మ ఫ్రమ్ July 25, 1992 to 1997. ఆఫ్టర్ శంకర్ దయాల్ శర్మ వి హ్యాడ్ కేఆర్ నారాయణన్ ద ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్ అండ్ హీ వాస్ ఫ్రమ్ కేరళ. ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్ ఫ్రమ్ కేరళ. ఆఫ్టర్ కేఆర్ నారాయణన్ 2002 వి హ్యాడ్ అవర్ గ్రేట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం యాజ్ వి ఆల్ నో హీ వాజ్ వెరీ ఫేమస్లీ నోన్ యాజ్ పీపుల్స్ ప్రెసిడెంట్ డ్యూ టు హిస్ ఎక్స్ట్రాడినరీ extra presidential activities other than president, he used to be freely approachable to large people. So, and he was also the first bachelor president of India. Till then, all presidents were having their families. So, he is the first bachelor president. And during that time only, we also had a bachelor prime minister. Manakapure, bachelor prime minister kuda unnaru. Vajpayee. Abdul Kalam gar tarvata, we had Pratibha Patil as prime minister of India, who was again the first female president of India. అంతవరకు ఫీమేల్ ప్రెసిడెంట్స్ భారతదేశానికి లేరు. రాష్ట్రపతి మొట్టమొదటిసారిగా ప్రతిభా పాటిల్ గారు 2007 to 2012 వరకు ఉన్నారు. వారి తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు. సో ఈ ట్రెడిషన్ ఆఫ్ ఎ స్కాలర్ హూ ఇస్ ఎ నాన్ పొలిటీషియన్ కమింగ్ టు ప్రెసిడెంట్స్ పోస్ట్, దేర్ వాజ్ ఎ బ్రేక్ బై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అగైన్ ద ట్రెండ్ స్టార్టెడ్ విత్ Pratibha Patil and Pranab Mukherjee. These two are also veterans in politics. Tarvata, now the next president we are going to have, the 14th president, is Ramnath Kovind, who is going to resume the office on 25th July. And at this point of time, the three presidents, Muhammad Hamid Ansari was the vice president for us. So basically, Mukuru Rashtrapatulanu Chusina Egaika Uparashtrapati Kuda హమీద్ అన్సారీ గారే. ఇంతవరకు ఏ ఉపరాష్ట్రపతి కూడా ముగ్గురు ప్రెసిడెంట్స్ తో వర్క్ చేయలేదు. దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ అవర్ ప్రెసిడెన్షియల్ ఎలక్ట్రల్ హిస్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్, సారీ, ఇన్ ఇండియా. భారతదేశంలో వీళ్ళందరూ కూడా 14 రాష్ట్రపతులు భారతదేశాన్ని గత 70 స్వతంత్ర దేశంలో మన రాష్ట్రపతులుగా ఎన్నుకోవడం జరిగింది. Next, before continuing into more news, we have a small break for 2 minutes. We'll join back in 2 minutes. Stay tuned for Mana Desham, Mana Rajyam. We'll be right back.
Meeru vintunnaru Nagesh Panchagnula gari Mana Desham, Mana Rajyam karyakramam July 21, 2017 naati episode punaprasaram.
Abhijit P.S. Nayar gari Violin Vadya Sangeetam 1 minute music bite.
నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ.
హే నమస్తే, నా పేరు సవ్యసాచి. నాకన్నా పెద్ద సినిమా పిచ్చాన్ని ప్రపంచంలో మీరు ఎక్కడా చూసి ఉండరు, కానీ యూకేలో చూడవచ్చు. ఎందుకంటే నేను యూకేలో ఉంటాను కాబట్టి. నాకు నచ్చిన ఒక 52 సినిమాల గురించి నేను మీతో కొన్ని విషయాలు పంచుకుందాం అనుకుంటున్నాను. ఎవ్రీ వీక్ ఒక సినిమా గురించి ఎవ్రీ సండే ఆదివారం సాయంత్రం 6:00 to 6:30 వరకు భారత కాలమానం ప్రకారం, అంటే మీరు సియేటల్ లేదా బే ఏరియాలో ఉంటే పొద్దునే 6 లేచి వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకోసం రిపీట్ టెలికాస్ట్ ఉంటుంది ఈస్టర్న్ టైం 6:00 to 6:30 వరకు ఈవినింగ్ టైం. సో వెయిట్ ఫర్ ఇట్, నా షో నేడే చూడండి.
హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మొహమ్మద్ ఇర్ఫాన్ అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం జులై 21, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
దేశం మన రాజ్యం. దేర్ ఇస్ సమ్ న్యూస్ ఫ్లాషింగ్ అవుట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రెండు కేసులలో ఒకే పరిస్థితిని భారత ప్రభుత్వం విభిన్న రీతుల్లో స్పందించిన విషయం ఇవాళ సుప్రీంకోర్టులో జరిగింది. సెంటర్ టేక్స్ డిఫరెంట్ వ్యూస్ ఆన్ ప్రైవసీ ఇన్ కేస్ ఆఫ్ ఆధార్ అండ్ ద కేస్ బిట్వీన్ వాట్సాప్ అండ్ వాట్సాప్ ఫేస్బుక్. ఇక్కడ దెర్ ఈజ్ అ కేస్ గోయింగ్ ఆన్ సుప్రీంకోర్టులో. కొంతమంది విద్యార్థులు కర్మణ్య సింగ్ సరేన్ అన్న విద్యార్థి వాట్సాప్ మరియు ఫేస్బుక్ల మధ్య జరిగిన డేటా షేరింగ్ కాంట్రాక్ట్ను ఛాలెంజ్ చేస్తూ పర్సనల్ ప్రైవసీకి భంగం కలుగుతుంది అని ఒక స్పెషల్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇది ఆర్టికల్ 21 ప్రకారం నా హక్కులకు భంగం కలుగుతోంది. వాట్సాప్లో నేను దాచుకున్న చిత్రాలు, ఫోటోగ్రాఫ్స్, మెసేజెస్, పిక్చర్స్ షేర్డ్ బై మీ అండ్ మై ఫ్రెండ్స్ ఆన్ వాట్సాప్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై పర్సనాలిటీ అండ్ దట్ డేటా షేరింగ్ బిట్వీన్ టూ కంపెనీస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ కాంట్రడిక్షన్ టు మై పర్సనల్ రైట్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ విత్ డిగ్నిటీ and it is going to be in violation of article 21 of constitutional rights. కాబట్టి దీన్ని అలౌ చేయకూడదు అని వీరు సుప్రీం కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంతో ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. ఎనీ షేరింగ్ ఆఫ్ పర్సనల్ డేటా బై సర్వీస్ ప్రొవైడర్ ఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దట్ ఇన్ఫ్రింజెస్ ఆన్ ఎ పర్సన్స్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిక్వైర్స్ రెగ్యులేషన్ the government submitted before a 5-judge constitution bench led by justice deepak mishra. So prabhutvam emo ala whatsapp and facebook information share cheskodam anedi prabhutvam regulation paridilo undalsina amshamo adi manavudi private and personal rights ku hakkulaku bandham vaatellutundi ani ivalla affidavit file cheyadam jarigindi. ventane ప్రభుత్వం ద పిటిషనర్స్ ఇన్ ద ఆధార్ కేస్ హావ్ ఆర్గ్యూడ్ దట్ సిటిజన్స్ షుడ్ నాట్ బి కంపెల్డ్ బై ద స్టేట్ టు సఫర్ ద ఇండిగ్నిటీ ఆఫ్ బీయింగ్ మేడ్ పార్ట్ విత్ దేర్ పర్సనల్ డేటా లైక్ బయోమెట్రిక్ డీటెయిల్స్ టు యాక్సెస్ వెల్ఫేర్ అండ్ బెనిఫిట్ డ్యూ టు దెమ్ బై రైట్. సో ఇక్కడ పర్సనల్ హక్కులకు భంగం కలుగుతుంది అంటే ఆధార్లో డేటాను షేర్ చేయడం వల్ల పర్సనల్ హక్కులకు భంగం కలుగదా? ప్రభుత్వం రెండు చోట్ల రెండు విభిన్న కోణాల్లో అఫిడవిట్ ఫైల్ చేసిన దాని మీద ఇవాళ ఘాటుగా ఆర్గ్యుమెంట్ జరిగాయి. దీన్ని 9-judge బెంచ్ దగ్గరికి రెఫర్ చేసి ఈ ప్రైవసీ అన్న దాని మీద తీర్మానం చేయడం కోసం ఆధార్ కేసుతో కలిపి దీన్ని పరిశీలించాల్సిందిగా 5-member judge 9-member judge కోరడం జరిగింది. సో ఇక్కడ క్లియర్ గా ప్రభుత్వం రెండు అంశాల్లో రెండు విభిన్న కోణాల్లో ప్రభుత్వం ప్రతిస్పందించింది అని మటుకు మనకు తెలుస్తోంది. ఈ పర్సనల్ హక్కుల గురించి వాట్సాప్ లో ఇన్ఫర్మేషన్ బీయింగ్ షేర్డ్ టు ఫేస్బుక్ వర్సెస్ ఆధార్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ మేడ్ కంపల్సరీ, ఈ రెండింటి మీద వచ్చే నెలలో బహుశా సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ రావచ్చు. కానీ అంతవరకు ఆధార్ కార్డు ఇవ్వడం, ఉన్నవారు ఆధార్ నంబర్ను ఇన్కమ్ ట్యాక్స్ కు సమర్పించడం, ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ గా గవర్నమెంట్ ఫోరమ్స్ లో షేర్ చేసుకోవడం అనేది అనివార్యమైనది. ఇంకొక విషయంలో ఇలానే 19,000 crore rupees ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లోకు బ్లాక్ మనీ తేవడం జరిగింది అని అరుణ్ జైట్లీ గారు ఇవాళ సాయంత్రమే ఒక ప్రకటన చేశారు. ICICI అండ్ HSBC కేసెస్ లో 19,000 crore rupees బ్లాక్ మనీని ఫాలో చేసి ఇన్వెస్టిగేషన్స్ వల్ల 1,287 crore rupees ట్యాక్స్ 162 కేసెస్ లో లెవీ చేశామని, యాజ్ ఎ రిజల్ట్ 8,437 crore rupees అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ను వైట్ గా కన్వర్ట్ చేయడానికి, డిస్క్లోజ్ చేసి వాళ్ళని ట్యాక్స్ పరిధిలోకి తేవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సక్సెస్ఫుల్ గా అయ్యాయని, ఫ్రాన్స్ తో ఉన్న డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ కన్వెన్షన్ ద్వారా ఇది సాధ్యమైందని, కానీ దానికి ఉన్న కాన్ఫిడెన్షియాలిటీ ప్రొవిజన్స్ వల్ల వాళ్ళ పేర్లు బయట పెట్టలేకపోతున్నామని ఇవాళ అరుణ్ జైట్లీ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక మూడో విషయానికి వస్తే, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి, భారతదేశ రాజకీయ చిత్రపటంలో, రాజకీయ వ్యూహాలలో చిరస్థాయిగా ఉండిపోయే ఒక అంశం గత 4 రోజులుగా చోటు చేసుకుంది. ప్రముఖుడు, సుపరిచితుడు తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసుకొని మచ్చలేని మనిషిగా 40 సంవత్సరాల రాజకీయ జీవితం గడిపిన వెంకయ్య నాయుడు గారిని భారతదేశ ఉపరాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవంగా నామినేట్ చేయడం జరిగింది. వారికి అగ్నెస్ట్ గా మహాత్మాగాంధీ గారి మనవడైన గోపాల్ కృష్ణ గాంధీ ప్రతిపక్షాల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కారణం ఏదైనా, వెంకయ్య నాయుడు గారు భారతదేశ ఉపరాష్ట్రపతిగా 5వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతారు అన్నది జగమెరిగిన సత్యం. 790 పైచిలకు ఓటర్స్ ఉన్న రాజ్యసభ లోక్సభలలో 530 కన్నా పైన ఎన్డీఏ మరియు ఇతర మద్దతు చేసే పార్టీల సభ్యులు ఉండగా వెంకయ్య నాయుడు గారి ఎన్నిక లాంఛనమే. వెంకయ్య నాయుడు గారు 40 సంవత్సరాల భారతీయ జనతా పార్టీతో ఉన్న అనుబంధాన్ని, వారు నేను పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు అన్నటువంటి వ్యాఖ్యలతో, బాధాతత్వ హృదయంతో, తల్లి లాంటి పార్టీని నేను వదిలిపెడుతున్నాను, నేను జీవితం చాలించే వరకు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలన్న కోరికతో ఉన్నాను, కానీ పార్టీ నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పాలని చూస్తోంది అని వారు చాలా బాధగానే పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేసి ఉపరాష్ట్రపతిగా నామినేషన్ వేయడం జరిగింది. వారి మాటల్లోనే, 5వ తారీఖు ఎన్నిక అయ్యే వరకు కూడా రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతాను, ఆ ఎన్నిక అయిపోయిన తర్వాత రాజ్యసభ కూడా రాజీనామా చేసి కొత్త బాధ్యతలను, ఏ పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీలతో కలిసి పనిచేసేటువంటి అవకాశం వెంకయ్య నాయుడు గారికి ఇచ్చింది. అయితే ఈ పరిణామాన్ని కొందరు దక్షిణ భారతదేశంలో వెంకయ్య నాయుడు గారికి ఉన్న పట్టుతో వారిని ఉపరాష్ట్రపతిగా చేసి దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో పాగా వేయడానికి భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుందని కొందరు మేధావులు ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా, అమిత్ షా గారి కన్ను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మీద పడ్డది అనడానికి ఇది చక్కటి నిదర్శనం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బీజేపీ మరింత ఉరుగులు పరుగులు పెడుతుంది అనడం మాత్రం అనుమానం లేదు. వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి కావడానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరుగులు పెట్టడానికి కారణాలు వచ్చే 3-4 నెలల్లోనే ప్రజల ముందు సుస్పష్టంగా కనపడతాయని నేను భావిస్తున్నాను. ఒక 40 సంవత్సరాల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర తీసుకుంటే, కాంగ్రెసేతర ప్రతిపక్షం ఎప్పుడు ప్రభుత్వానికి వచ్చినా బీజేపీ యొక్క అండతోనే అవి మనుగడ సాధించాయి, లేకపోతే వాటికి ఉనికే ప్రశ్నార్థకమయ్యేది అన్నది నిర్వివాద అంశం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక వాక్యూమ్ ఉండేది, ప్రతిపక్షం అనేది లేని పరిస్థితిలో ఎన్టీ రామారావు గారు ఒక ప్రభంజనం లాగా వచ్చి ఈ చిన్న చిన్న పార్టీస్, జనతా పార్టీ అన్న ఒక ముసుగు తొడుక్కొని వీళ్ళందరూ కూడా ఒక ప్రతిపక్షంగా ఆవిర్భవించినా కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయిన పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడగల పార్టీలు లేని పరిస్థితిలో ఎన్టీ రామారావు గారు వారి సినిమాటిక్ చరిష్మాతో ఒక ప్రభంజనం సృష్టించి 203 స్థానాలు, ఐ థింక్ మోర్ దాన్ 70% సంపాదించి 279 స్థానాలను సంపాదించి ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము, తెలుగుదేశం పార్టీ నిలువున చీలడము, ఆ తరువాత ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడంతా కూడా భారతీయ యొక్క నైతిక మద్దతుతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు మనుగడ సాధించాయి. 9 సంవత్సరాల తెలుగుదేశం పాలన వాటి పునాదుల మీదనే నిలబడ్డది అన్నది నిర్వివాదాంశం. తిరిగి ప్రభంజనంలాగా రాజశేఖర రెడ్డి గారు 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. తరువాత జరిగిన పరిణామాల్లో రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ప్రజాగ్రహానికి బలి కావడం, వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రభంజనంలాగా దూసుకురావడం, తిరిగి భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతుతోనే తెలుగుదేశం పార్టీ 4% ఓట్ల ఆధిక్యంతో 100 పైచిలకు స్థానాలను గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం మనం కళ్ళారా చూశాం. అయితే భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఒక సపోర్టింగ్ పార్టీగానే మిగిలిపోయింది తప్ప తన అస్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయలేదు అన్నది ప్రాంతీయ పార్టీల మనుగడతో ఒక స్థాయి జాతీయ పార్టీగా ప్రవర్తించలేకపోయింది అని క్రిటిక్స్ యొక్క అభిప్రాయం. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభంజనానికి ఎదురొడ్డి ఒక జాతీయ పార్టీగా తన అస్తిత్వాన్ని నిలుపుకోలేకపోయినది గత 40 సంవత్సరాల్లో అన్నది చాలా మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీనికి ఎవరికి తోచిన కారణాలు వారు చెప్తున్నా, ప్రాంతీయ కారణాలు వేరైనా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క కన్ను దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల మీద పడ్డది అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ ఒక న్యూస్ ఐటమ్, బీజేపీ ఈజ్ కీన్ అన్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు టీఆర్ఎస్ ఇన్ తెలంగాణ. ఈ వార్త చూస్తే టీఆర్ఎస్ పార్టీ మే హ్యావ్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఎన్డీఏ అన్ ఇష్యూస్ లైక్ నోట్ బ్యాన్, జిఎస్టీ, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, బట్ బీజేపీ సేస్ ఇట్ వుడ్ లైక్ టు ప్లే ద రోల్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ అపోజిషన్ అండ్ ఎమర్జ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద రూలింగ్ పార్టీ. సో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని రూలింగ్ పార్టీ స్థాయిలోకి తీసుకురావడానికి మా ప్రయత్నం ఆగదు, మా కార్యక్రమాలు మేము మొదలు పెట్టాము. యాజ్ ఎ పొలిటికల్ పార్టీ డూయింగ్ అవర్ జాబ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ హ్యాడ్ హై హోప్స్ ఫ్రమ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ బట్ ద గవర్నమెంట్ ఈస్ అనేబుల్ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ మేడ్ టు ద కామన్ మ్యాన్. TRS is supporting NDA and a lot of issues like demonetization, GST, presidential candidates and vice presidential candidate, and it has nothing to do with politics. As an opposition party, we are trying to do our best to reach to the people said by Dr. K. Lakshman, the president of Telangana Bharatiya Janata Party. He also says BJP is keen on emerging as an alternative to the ruling party in Telangana as people have lost faith in Congress, which is supposed to be the main opposition party as of now due to its corruption and hereditary behavior of the politics. People are looking forward for Modi type of government in Telangana also. A transparent, accountable government in Telangana also that they witnessed not only Delhi level, the BJP ruled states are also witnessed corruption-free government and transparent governments. People want such type of governments in Telangana also. Hence, the BJP central leadership has identified Telangana as one of the first states where it can substantially increase its strength and probably form a government for 2019 elections. So, BJP ఒక తారాస్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొన్నటి వార్త విశ్లేషణలోనే మనం విశ్లేషించాం, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఉండడం వల్ల ఎవరు కూడా మాట్లాడటం లేదు, వార్తలు స్తబ్దుగా ఉన్నాయని. ఈ రెండు ఎలక్షన్, ఒక ఎలక్షన్ అయిపోయింది, ఇక రెండవ ఎలక్షన్ కాబోతోంది. ఇది అయిన వెంటనే వాతావరణం వేడి రాజుకొని ఊపందుకుంటుంది అని రాజకీయ విశ్లేషకుల భావన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఒక పక్క ప్రభుత్వంలో ఉంటూ రెండు పక్క ప్రతిపక్ష పార్టీతో స్నేహభావాలు, ప్రతిపక్ష పార్టీ మద్దతు కూడగట్టడాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వము ప్రతిపక్షము రెండూ కూడా కలిసి ఎన్డీఏ మద్దతు పలికిన రాష్ట్రపతి అభ్యర్థికి ఓట్లు వేసి ప్రత్యర్థికి 0 ఓట్లు వచ్చిన సంఘటన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా క్రాస్ ఓటింగ్ జరగడము, లేకపోతే ఏ పార్టీ వారు ఆ పార్టీ వారికి ఓట్లు వేయడమో జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రభుత్వ పక్షము ప్రతిపక్షము కలిసి ఒక్క తాటిపై నిలబడి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలికిన సంఘటన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతున్నది ఏంటి అంటే, అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ టీడీపీ మధ్యలో ఉన్న మైత్రి బంధం కూడా బహుశా 3 లేక 4 నెలల్లో బహిర్గతమవుతుందని, గుజరాత్ ఎలక్షన్స్ తర్వాత కొత్త పుంతలు తొక్కుతుందని, బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ తన సొంతంగా కానీ లేకపోతే ఇతర రాజకీయ కోణాల్లో కానీ ఎన్నికలకు వెళ్ళవచ్చు అన్న ఊహాగానాలు ప్రస్ఫుటంగా కనపడుతుంది. But anyhow, it's going to be a new episode for BJP in Andhra Pradesh and Telangana. Hopefully next 2 years, BJP probably is going to emerge as a stronger force, maybe to an extent of presenting a claim to form government. వివరాల కోసం అయితే 2 సంవత్సరాలు వేచి చూడాల్సిందే. ఒక చిన్న విరామం తీసుకుని భారతదేశంలో ముఖ్యంగా ఈ ఉడతా హైదరాబాద్లో ఉన్న డ్రగ్స్ మహమ్మారి, మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు, మన పిల్లలు ఈ డ్రగ్స్ బారిన పడ్డారా అన్నది ఎలా గుర్తించవచ్చు అన్న వాటి మీద ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ కార్యక్రమాన్ని లాస్ట్ సెగ్మెంట్గా ఒక చిన్న విరామం తీసుకుని 2 నిమిషాల్లో చర్చిద్దాం. Stay tuned. We'll be right back in 2 minutes. Manadesham, Manarajyam.
Meeru vintunnaru Nagesh Panchagnula gari Manadesham, Manarajyam karyakramam July 21, 2017 naati episode punaprasaram.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Abhijit P.S. Nayar Gari, Violin Vadya Sangeetam, 1 minute music bite.
నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
బంగారం లాంటి మనుషులు, ఆణిముత్యాల లాంటి మనసులు, ఈ రెండు కలిసిన వారి గురించి విన్నప్పుడు వెన్నెల్లో నీరెండు కలిసి మెరిసినట్టు మన మనసులో ఒక మధురానుభూతి కలుగుతుంది. మన గుండెల్లో ఎవర్ గ్రీన్ గా నిలిచే అటువంటి కళాకారుల గురించి చెబుతూ ఆ పాత మధురాలైన వారి పాటలను మీకు వినిపించే కార్యక్రమమే పాత బంగారం. మీ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీశ్వరంలో తప్పకుండా వినండి.
హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ.
మీరు వింటున్నారు నగేష్ పంచజ్ఞుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం, జులై 21, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మన దేశం మన రాజ్యం, దిస్ ఇస్ గోయింగ్ టు బి ది లాస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ద షో ఫర్ టునైట్. డ్రగ్స్ మహమ్మారి హైదరాబాద్ లో గత 10 రోజులుగా వార్తలు చూస్తే అధిక మోతాదులో డ్యామేజ్ చేసిందని చెప్పవచ్చును. ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది అన్నది అంచనా వేయడమే పోలీస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు, ప్రభుత్వాలకు ప్రశ్నార్థకంగా మారింది. ఒక కమ్యూనిటీ దీని బారిన పడ్డదా? ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ దీని బారిన పడ్డారా? ఒక ఇండస్ట్రీ దీని బారిన పడ్డదా? ఒక ధనికుడు, ధనిక వర్గాల్లో ఉండే ప్రజలు దీని బారిన పడ్డారా? పేద వర్గాల్లో ఉన్న ప్రజలు పడ్డారా? అన్నటువంటి సెగ్మెంటేషన్ చేయడానికి కూడా వీలు లేకుండా హైదరాబాద్ నగరం మొత్తము అత్యధిక స్థాయిలో ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడింది అన్నటువంటి దాఖలాలే కనపడుతున్నాయి. ఇవాళ సాయంత్రం బయటకు వచ్చిన 8 గంటల సమయంలో బయటకు వచ్చిన వార్తలు షాకింగ్ గా ఉన్నాయి. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ చిల్డ్రన్ ఫ్రమ్ వెల్ టు డూ ఫ్యామిలీస్ is not the only people who are part of this this drug racket. Irrespective of segments, lot of children who are minors have been victimized by these drugs. అది ఏ స్థాయిలో ఉన్నది అంటే, 4 teenage children from reputed schools of Hyderabad who are minors secured lots of LSD, a narcotic drug, by placing orders online. Prohibition and Excise Department investigating into series of drug rackets busted since July 2nd had examined them after their names cropped up during interrogation of an accused. These children are from 10th, 11th and 12th standards. Initially, the investigators did not believe the information revealed by the accused that securing drugs online was familiar in some circles. When they further probed, they identified few teenagers. Often most of them are from well-to-do families. One investigator who did not want to reveal his name, a minor of the father is a said a minor of one of the like one of the minor's father is a conferred IAS officer and serving as a key government officer in a key government wing. Another minor's parent was a doctor, and another minor's their parents are working in top posts of a renowned private company which is into various businesses and connected to construction of airports. When investigators approached them, the miners who were first scared could not speak, let alone parting with any information. Eventually, after counseling and discussion, one of them opened up and saying he learned about dark web through his elder brother's friend. It seems that person who presently in the first year of engineering program in college at Bengaluru used to purchase LSD online. When the police were unwilling to be named, the miner learned from him how to download a special software for such purchase. But police could not connect to any such website and verify the information. But it was surprising when one of the miner opened up the laptop at his own flat, and just in 1 minute 36 seconds he ordered LSD blocks through that application, stunning the investigators. Interestingly, miner gave the home address for delivery of the drugs through courier agency, and these drugs are being supplied by regular international and domestic couriers, which are reputed couriers like DTDC, FedEx. It is not going into the names of these couriers and trying to damage them, but very unfortunately, I believe these couriers or courier officers were also interrogated along with the public. It was in the news. And these narcotic drugs are being sent out mostly from South American countries. Karanam edainandi Bharatdesamlo Bemanika kam imandari se ani chakkaga oka tappudu panni పుస్తకాలని రకరకాల ఫుడ్ ప్యాకెట్స్ అని కొన్ని సంస్థల పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. వారు ఫుడ్ హోమ్ డెలివరీ చేస్తున్నారు అన్న చందాన డ్రగ్స్ ను కూడా తెచ్చేయడం అనేది రీసెంట్ కేసెస్ లో మనం చూస్తూ ఉన్నాం. పిజ్జా ఆర్డర్ చేసినంత ఈజీగా హైదరాబాద్ లో ప్రైవేట్ మాఫియా దాని ముసుగులో డ్రగ్స్ ను కొన్ని ఇండ్ల వరకు చేరవేస్తోంది అన్నది జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితికి బాధ్యులు ఎవరు? ఈ నష్టాన్ని పూడ్చేది ఎవరు? మన ఇంట్లో ఇటువంటి ప్రమాదం జరుగుతోందా? మనం తెలుసుకోలేకపోతే మన పరిస్థితి ఏమిటి అన్నటువంటి ప్రశ్నలకు మనకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఆఫీస్కి వెళ్ళిన ప్రతి తల్లి తండ్రి కూడా, ఆలస్యంగా ఇంటికి వచ్చే ప్రతి ప్రొఫెషనల్ కూడా, న్యూక్లియర్ ఫ్యామిలీస్గా ఉన్న ఈరోజు నా పిల్లలు ఏం చేస్తున్నారు, నేను ఇంటికి వెళ్ళే లోపల నా పిల్లలు ఎటువంటి ఎన్విరాన్మెంట్లో ఎటువంటి వ్యవస్థలో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న మదిలోకి వచ్చిన వెంటనే జీవితం అంధకారంగా కనపడేటువంటి పరిస్థితులు ఇవాళ మనకు కనపడుతున్నాయి. దీన్ని బ్యాటిల్ చేయాల్సింది ఎవరు? నష్టపోయి పిల్లల ఆరోగ్యం చెడగొట్టుకొని ఒక వ్యవస్థకు బానిసలేని పిల్లల్ని రీహాబిలిటేషన్ సెంటర్కు తీసుకెళ్తూ సమాజంలో మన పరిస్థితి ఏమిటి అని ఆలోచించాలా అన్నటువంటి తల్లిదండ్రులు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మంచిదా? దానికంటే ముందు ఏదైనా జాగ్రత్తలు తీసుకుని ఆ పిల్లలను కాపాడుకునే వ్యవస్థను ఎలా తయారు చేసుకోవాలి, ముందుగా మనం ఏం చేయాలి అని ఆలోచించే వ్యవస్థ ఏదైనా ఉన్నదా అన్నటువంటి ప్రశ్నలు ఇవాళ సగటు భారతీయుణ్ణి కదిలిస్తూ ఉన్నాయి. మైండ్ మీడియా తరఫున, మన దేశం మన రాజ్యం తరఫున కొన్ని చిన్న హింట్స్ను తల్లిదండ్రులకు, వారి పిల్లల మనస్తత్వాల మీద ఈ కార్యక్రమం ద్వారా మీకు అందియదలుచుకున్నాను. మన ఇంట్లో మైనర్స్ కానీ టీనేజర్స్ కానీ ఇటువంటి డ్రగ్ మహమ్మారి బారిన పడ్డారా, పడే అవకాశం ఉందా, ఉంటే వారిని ఎలా సర్దుకోవాలి అన్నటువంటి వాటి మీద కొన్ని చిన్న సింప్టమ్స్ తల్లిదండ్రులు వాళ్లలో అబ్జర్వ్ చేస్తే ఇటువంటి ప్రమాదాల నుంచి మన చిన్నారులను మనం కాపాడుకోవచ్చు అని మన దేశం మన రాజ్యం తరఫున శ్రోతలకు, పిల్లల తల్లిదండ్రులకు, ఒకవేళ ఆల్రెడీ ఇటువంటి తప్పు బాటలో నడిచి సరిదిద్దుకోవాలని ఆలోచిస్తున్న యువతకు ఒక దిశానిర్దేశంగా కొన్ని సూచనలను మైండ్ మీడియా తరఫున, మన దేశం మన రాజ్యం తరఫున మీకు అందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి దూరంగా ఉండడం అన్నిటికంటే శ్రేయస్కరమైన మార్గం, దాని జోలికి పోకపోవడమే ఉత్తమమైన మార్గం. కానీ కడు అడుసు పలనేల కాలు కడుగగ నేల అని ఈ సమాజంలో కొన్నిసార్లు తెలుసో తెలియకో మానవుడు తప్పు చేయడానికి పరిస్థితులు కారణమై తన ప్రమేయం లేకుండానే దాంట్లో జారిపడాల్సిన సన్నివేశాలు మనకు వస్తూ ఉంటాయి. వాటిని ముఖ్యంగా మనం గుర్తించాల్సింది మూడు కోణాల్లో మన సోదరులు కానీ, మన సోదరీమణులు కానీ, మన చిన్నారులు కానీ, మన స్టూడెంట్స్ కానీ, లేకపోతే మన పిల్లలు కానీ, వీరిలో మూడు కోణాల్లో మనం వారు ఈ డ్రగ్స్కు బానిసయ్యారా లేకపోతే ఆ పంథాల్లో నడుస్తున్నారా అని తెలుసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఇది రాకెట్ సైన్స్ కాదండి, కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే ఈ మూడు దృక్పథాల్లో మనము ఒక అంచనాకు రావచ్చు. మన పిల్లలు ఈ ప్రమాదపుట అంచున నిలబడ్డారా, ఆ బాటలో వెళ్తున్నారా, లేకపోతే ఆల్రెడీ దానిలో ఇరుక్కున్నారా అని తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ఆ మూడు విషయాలు ముఖ్యంగా, ఒకటి ఫిజికల్ సైన్స్, రెండవది బిహేవియరల్ సైన్స్, మూడవది సైకలాజికల్ వార్నింగ్ సైన్స్. ఈ మూడు రకాలుగా మనం నిశితంగా మన పరిసరాలను కానీ మన పిల్లలు కానీ పరిశీలిస్తే వారు ఇటువంటి మహమ్మారితో సంపర్కం ఉన్నదా, దానిలో వెళ్ళే ప్రమాదం ఉన్నదా, ఆల్రెడీ వారు అక్కడ ఉన్నారా, మనం వారిని రక్షించాలా అన్నది, ఆ డ్యామేజ్ కంట్రోల్ మెజర్స్ మనం చేయవచ్చు. ముందుగా ఫిజికల్ అండ్ హెల్త్ సైన్స్ గురించి ఆలోచిద్దాం. ఈ డ్రగ్స్ బారిన పడ్డ పిల్లలు, వాటి బాటలో వెళ్తున్న పిల్లలకు సాధారణంగా ప్యూపిల్, కంటిలో ఉన్న ప్యూపిల్ ఎన్లార్జ్ కావడమో అంట్రాక్ట్ కావడమో, అంటే ప్యూపిల్ విల్ ఏదర్ లుక్ స్మాలర్ ఆర్ లార్జర్ దాన్ నార్మల్. ఆ ప్యూపిల్ మనకు ఎలా అయితే ఆప్టల్మాలజిస్ట్ దగ్గర కన్ను డైలేట్ చేసినప్పుడు కన్ను ఇంత పెద్దగా అవుతుంది, గుడ్డు చాలా పెద్దగా కనపడుతుంది, అది మొట్టమొదటి సైన్. పిల్లలు ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ లో ఉన్నారు అన్న పరోక్షణం మనం వాళ్ళ కంటిని గమనిస్తే 100కు 100% మన పిల్లలు ఇటువంటి పదార్థాల బానిస అయితే వెంటనే మనకు తెలుస్తుంది. అది ఎటువంటిదంటే ఓన్లీ డ్రగ్స్ కాదండి, ఆల్కహాల్ తీసుకున్న పిల్లలకు కూడా ప్యూపిల్ డైలేట్ అయిపోతుంది. మనం వారి కంటిని కనుక రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ కన్ను అన్నిటికంటే ముందుగా మనకు ఇండికేషన్ ఇస్తుంది. సో ఐస్ ఆర్ ద ప్యూపిల్ విల్ బి స్మాలర్ ఆర్ లార్జర్ దాన్ ద నార్మల్. దీనికోసం మనం పిల్లాన్ని ప్రశ్నించడం కూడా ప్రశ్నించక్కర్లేదు, సమన్ చేయక్కర్లేదు, కేవలం వాడి కళ్ళల్లో చూస్తే మనకు ఆ కంట్రాక్షన్ ఆర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్యూపిల్ పొద్దున కానీ సాయంత్రం కానీ పిల్లాన్ని చూసిన వెంటనే ఒక 4-5 గంటల తర్వాత వాడు ఏదైనా ఇటువంటి పదార్థాలు కానీ ఆల్కహాల్ కానీ తీసుకున్న వెంటనే ఆ కంటి ప్యూపిల్లో స్పష్టమైన తేడా మనకు కనపడుతుంది. రెండవది, ఇటువంటి పిల్లలు నోస్ బ్లీడింగ్ కంప్లైంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సాధారణంగా ముక్కులోంచి రక్తం కారడం, లేకపోతే ముక్కులో చిన్నగా బ్లడ్ క్రిస్టలైజ్ కావడం, వాటిని తీసి పక్కన పారేయడం, అవి కాస్త పరిసరాల్లో ఉన్న ఉష్ణానికి రెడ్ డాట్స్గా పక్కన బట్టల మీద కానీ బండ మీద కానీ పరుపుల మీద కానీ దీళ్ల మీద కానీ అవి మరకలుగా ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. చేంజెస్ ఇన్ అపిటైట్ ఆర్ స్లీప్ ప్యాటర్న్స్ ఆఫ్ ద చిల్డ్రన్ విత్ సడన్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్. వీళ్ళు వాళ్ళ అపిటైట్లో కానీ ఆహారపు అలవాట్లలో కానీ తీసుకునే ఆహారం యొక్క క్వాంటిటీ కానీ వాళ్ళ స్లీప్ ప్యాటర్న్స్ కానీ రాత్రి ఎక్కువసేపు మేలుకోగా ఉండడం, పొద్దున ఆలస్యంగా నిద్రలేవడం, లేకపోతే మధ్యాహ్నం ఇర్రెగ్యులర్ టైంలో గంటలు గంటలు నిద్రపోవడం, ఇటువంటి ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ను మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకొకటి, ఎపిలెప్సీ హిస్టరీ లేకుండా కూడా వాళ్ళలో కొన్నిసార్లు సీజర్స్ రావడం, బాడీ జర్క్స్ రావడం, కాస్త హాల్యూసినేటింగ్ బిహేవియర్ను చూపించడం కూడా మనం వాళ్ళలో అబ్జర్వ్ చేయవచ్చు. డెటిరేషన్ ఆఫ్ పర్సనల్ గ్రూమింగ్ అండ్ ఫిజికల్ అపియరెన్స్, హెయిర్ స్టైల్ రెగ్యులర్గా చేసుకోకపోవడం, చాలా ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్తో వాళ్ళు పర్సనల్ కేర్, హైజీన్, పర్సనల్ గ్రూమింగ్కు ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం కూడా ఈ పిల్లల్లో కనపడుతుంటుంది. తరువాత, ఎప్పుడైనా కాలికి కానీ చేతికి కానీ చిన్న చిన్న దెబ్బలు తగిలి ఇంపేర్డ్ కోఆర్డినేషన్ అండ్ అనేబుల్ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వెన్ అండ్ హౌ ఎ పర్టికులర్ ఇంజరీ హ్యాస్ అక్కర్డ్. ఏదో చేయి పోసుకొని పోయి ఉంటుంది పిల్లవాడిని, మన ఏరా ఎప్పుడు చేయి తగింది అంటే ఏమో నాకు తెలియదు. హీ విల్ నాట్ బి ఏబుల్ టు కోఆర్డినేట్ అట్ వెన్ హీ హ్యాడ్ అన్ ఇంజరీ. శరీరం మీద తెగి బ్లీడ్ అవుతూ ఉంటుంది, ఆ బ్లీడ్ అయిన పరిస్థితిని వాడు దేనివల్ల తెగిందో కూడా చెప్పలేకపోయే పరిస్థితి రావడం, హౌ దే గాట్ హర్ట్ దే కెనాట్ ఆన్సర్ అండ్ దే డోంట్ నో, ఇటువంటి కండిషన్స్ కానీ ఇంపేర్డ్ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అవి కానీ, లేకపోతే వెరీ అన్యూజువల్ స్మెల్ ఆఫ్ బ్రెత్, బాడీ స్వెట్ ఆర్ క్లోతింగ్ ఇవి కానీ, షేక్స్, ట్రెమర్స్, ఇన్కోహరెంట్ ఆర్ స్లర్డ్ స్పీచ్, మూగిగా మాట్లాడడం, ఏదో అడిగిన సమాధానాన్ని పూర్తిగా చెప్పకుండా కాస్త గొణుగుతూ చెప్పడం, ఇటువంటివన్నీ కూడా వారి ఫిజికల్ లక్షణాల్లో మనకు కనపడుతూ ఉంటాయి. ఈ లక్షణాలను ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫిజికల్ లక్షణాలు ఉన్నాయి అంటే 99% వాడు ఏదో ఒక సబ్స్టెన్స్కు బానిస అయ్యాడో అవ్వబోతున్నాడో ఎక్స్పోజర్ జరిగిందో అని మనం ఒక నిర్ధారణకు రావచ్చు. ఒక్క 2 నిమిషాల విరామం తీసుకుని తిరిగి కంటిన్యూ అవుదాం. స్టే ట్యూన్డ్, విల్ జాయిన్ బ్యాక్ ఇన్ మన దేశం మన రాజ్యం ఇన్ 2 మినిట్స్.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం, జులై 21, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హలో, దిస్ ఇస్ తమన్, యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జవేనులకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదూ చిత్రం భడారే విచిత్రం మీ ఆర్జే వెన్నెలతో.
నమస్తే, నేను మీ ఎస్పీ శైలజని. మీరు వింటున్నారు మైన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం July 21, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఫిజికల్ సైన్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ బ్రేక్ ముందు మనం డిస్కస్ చేశాం. నౌ విల్ గో త్రూ ద బిహేవియరల్ సైన్స్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ అబ్యూస్. జనరలీ విద్యార్థి లోకంలో ఉన్న వారు దీనికి ఎక్కువగా తొందరగా బానిసలు అవుతారు అని స్టడీస్ చెప్తున్నాయి. ఇటువంటి వారిలో ముఖ్యంగా క్లాస్ స్కిప్పింగ్ ఏ క్లాస్, క్లాస్ ఎక్కొట్టడం కానీ, డిక్లైనింగ్ గ్రేడ్స్ కానీ, స్కూల్లో టీచర్ ద్వారా డిసిప్లిన్ రియాక్షన్లో కంప్లైంట్స్ రావడం కానీ తరచూ ఇటువంటి విద్యార్థుల్లో జరుగుతూ ఉంటాయి. అది ఫస్ట్ బిహేవియరల్ సైన్. తరువాత పర్ఫార్మెన్స్ అట్ వర్క్, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ రెగ్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, హాబీస్, స్పోర్ట్స్, డిక్రీజ్డ్ మోటివేషన్, డ్రాప్ ఇన్ అటెండెన్స్, ఇవి కూడా కొన్ని లక్షణాలు. ఇక మూడవ ముఖ్యమైన లక్షణము, ఎంప్లాయ్మెంట్ ఏరియాలో ఉన్న క్లాస్మేట్స్లో, పియర్ గ్రూప్స్లో ఉన్నా కూడా కంప్లైంట్ ఫ్రమ్ కోవర్కర్స్, సూపర్వైజర్స్, టీచర్స్, క్లాస్మేట్స్ అండ్ పియర్స్. ఇక హోమ్ ఫ్రంట్ లో చూస్తే జనరల్గా వారి దగ్గరున్న మనీని పారేసుకోవడము అన్నటువంటి కంప్లైంట్స్ కానీ, నిజంగా పారేసుకోరు, దీన్ని ఎక్కడో ఖర్చు పెట్టి పోయింది అని ఒక అబద్ధం చెప్పే ఆలోచనకు రావడం, లేకపోతే ఇంట్లో డబ్బు మిస్ కావడం, తల్లిదండ్రులు దాచుకున్న పర్సుల్లో కానీ వారి ఇంట్లో సేఫ్టీ కోసం ఒక తమ్ముడికో చెల్లికో ఇచ్చిన డబ్బును కానీ వీరు కొట్టేయడము, ఇంట్లో అటువంటి సంఘటనలు తరచూ పోవడము. మనం సాధారణంగా మెడిసిన్ మీద అనుమాన పడ్డము, ఇటువంటి సన్నివేశాలు ఇంట్లో తరచూ జరుగుతూ ఉన్నా, వాల్యుబుల్ వస్తువులు కానీ గడియారాలు, క్యాలిక్యులేటర్స్, సెల్ ఫోన్స్ ఇటువంటివి పోయాయని కంప్లైంట్ ఇచ్చినా, పిల్లలు పోగొట్టుకున్నా, లేదా ఫ్రెండ్స్ దగ్గర తరచూ చిన్న చిన్న మొత్తాల్లో డబ్బు బారో చేసుకుంటున్నా, పిల్లలు లెండ్ చేస్తున్నా కూడా, స్నేహితులకు 5, 10, 5, 10 ఇస్తూ ఇంటికి వచ్చి పిల్లలు నాన్న ఫలానా వాడు 10 రూపాయలు అడిగాడు, నా దగ్గర ఉన్న వాడికి ఇచ్చేశాను అన్నటువంటి కంప్లైంట్, అటువంటి డబ్బు సాధారణంగా ఈ షార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ లో ఇన్వెస్ట్ అవుతోంది అని చాలా స్టడీస్ చెప్తాయి. కాన్ఫ్లిక్ట్ అండ్ క్లాష్ ఇన్ ఫ్యామిలీ వాల్యూ అండ్ బిలీఫ్ సిస్టమ్. జనరల్ గా ప్రతి ఫ్యామిలీకి కొన్ని ట్రెడిషన్స్, కొన్ని బిలీఫ్ సిస్టమ్స్, కొన్ని వాల్యూస్ ఉంటాయి వారి ఫ్యామిలీస్ అనుగుణంగా. వాటిని ధిక్కరించడము, వాటిని ఎదిరించడము, లేకపోతే వాటిని అతి తీవ్రంగా ఫాలో చేయడం, రిలీజియస్లీ ఫాలోయింగ్ దెమ్, సడన్లీ చేంజ్ బిహేవియర్ ఆఫ్ రిలీజియస్లీ ఫాలోయింగ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఇస్ ఆల్సో ఎ సింప్టమ్ ఆఫ్ సచ్ అబ్యూస్. ప్రియాక్యుపేషన్ విత్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్ రిలేటెడ్ లైఫ్ స్టైల్ ఇన్ మ్యూజిక్, క్లోదింగ్ ఆర్ పోస్టర్స్. ఇంట్లో పోస్టర్స్ ఒక ప్రియాక్యుపేషన్ ఉన్న ఈ ఆల్కహాల్ డ్రగ్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ తో ఉన్న పోస్టర్స్ కానీ, ఆ లైఫ్ స్టైల్ని కానీ, ఆ మ్యూజిక్ను కానీ, అటువంటి బట్టలను కానీ పిల్లలు ఇష్టపడడం అనేది కూడా ఈ బిహేవియరల్ సైన్స్లో ఈ డ్రగ్ అబ్యూస్ పిల్లలు బానిసలు అవుతున్నారు అనడానికి ఒక ఉదాహరణగా, ఒక ఇండికేటర్గా మనం చూడవచ్చు. అలాగే పిల్లలు ప్రైవసీ కోరుకుంటున్నా, నలుగురు కూర్చోడానికి ఇష్టపోయినా, తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చున్నా, ఐ కాంటాక్ట్ను ఇష్టపడకపోయినా పిల్లలు మనం మాట్లాడుతుంటే ఏటో తిరిగి మాట్లాడటము, లేకపోతే రూమ్లో ఇచ్చే సమాధానాలు చెప్పడము, తలుపు చాటు నిలబడి మాట్లాడటము, ఎదుట పడకుండా విడియంగా మాట్లాడటము, ఇటువంటి స్వభావాలన్నీ కూడా బిహేవియరల్ సైన్స్లో డ్రగ్ అబ్యూస్ జరుగుతున్న పిల్లల్లో ఉండే లక్షణాలుగా గుర్తించడం జరిగింది. సడన్ చేంజ్ ఇన్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్, ఫేవరెట్ హ్యాంగౌట్స్ అండ్ హాబీస్, ఉన్నట్టుండి వీళ్ళ హాబీస్ మారడము, ఒక రకపు మనుషులతో ఉన్న స్నేహితాన్ని వదిలేసి, చిరకాలంగా ఉన్న మిత్రులను వదిలేసి ఇమీడియట్లీ కొత్త మిత్రులతో ఆ టైమింగ్స్కు సంబంధం లేకుండా కొత్త పరిచయాలను పెంచుకుని పాత వారిని ఒక్కసారిగా కట్ చేయడం ఈజ్ ఆల్సో ఏ బిహేవియరల్ సైన్ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్. ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ పాత ఫ్రెండ్స్తో ఉంటారో అటువంటి సంఘటనలో పోతే అందరూ కటకలిసి డ్రగ్స్ తీసుకోవడానికన్నా వెళ్ళడం కానీ, లేకపోతే వీళ్ళకి తెలియకుండా వాడు కొత్త వాళ్ళతో వెళ్ళి వీడు ఎక్కడ బయట పెడతాడో అని వీడిని దూరం చేయడం అనేది సర్వసాధారణంగా దీంట్లో జరుగుతూ ఉంటుంది. తర్వాత ప్రతి చిన్న విషయంలో ఫ్రీక్వెంట్లీ గెటింగ్ ఇన్ టు ట్రబుల్ విత్ ఆర్గ్యుమెంట్స్, ప్రతి చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్లో దిగడము, లేదంటే సడన్గా పర్ఫ్యూమ్స్ కానీ ఫ్రెషనర్స్ కానీ శరీరం మీద ఎక్కువగా వాడటము, వారు ఈ డ్రగ్స్ యొక్క స్మెల్ కానీ సిగరెట్స్ కానీ ఈ మ్యారివానా కానీ ఈ స్మోకీ సబ్స్టెన్సెస్ను కానీ వాటి వాసనలను కప్పిపుచ్చడానికి కొత్త పర్ఫ్యూమ్స్ను కానీ స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కానీ పిల్లలు వాడడం మొదలుపెట్టినా, లేకపోతే సడన్గా వచ్చి కంట్లో ఐ డ్రాప్స్ను తీసుకొని ఈ మధ్య ఏమవుతుందంటే ఈ పీపుల్ హావ్ బికమ్ స్మార్ట్, ఈ ఫిజికల్ సైన్స్ను దాచేయడానికి వాళ్ళు మెడికల్ ఉత్పత్తులను కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఐ ప్యూపిల్ డైలేట్ అవుతుంది దాన్ని ఈజీగా కనుక్కోవచ్చో వీళ్ళు వెంటనే దాంట్లో ఐ డ్రాప్స్ వాడడం మొదలు పెడతారు, ఎలర్జీ వచ్చిందని చెప్పి ఐ కూల్ డ్రాప్స్ వేసేస్తారు. దాంతో ఏమైందంటే ఆ డైలేట్ అయిన ప్యూపిల్ కాంట్రాక్ట్ అయిపోయి నార్మల్గా కనపడుతుంది. సో ఇటువంటి బిహేవియర్ను వాళ్ళు కౌంటర్ మెజర్గా దాన్ని ఆ డిజబిలిటీస్ని కనపడకుండా చేసే ప్రయత్నాలు కూడా పిల్లలు చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇటువంటి విద్యార్థులు ఆ ఐకూల్ డ్రాప్స్ కానీ ఏదైనా ఐ డ్రాప్స్ని కానీ వాళ్ళు పర్సులో పెట్టుకొని కూడా కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఈ సైన్స్ అన్ని బిహేవియరల్ సైన్స్గా మనం అబ్జర్వ్ చేయాలి. ఈ రెండిట్లో తప్పించుకున్న సైకలాజికల్ వార్నింగ్స్ ఫర్ డ్రగ్ అబ్యూస్ నుంచి ఏ మనిషి కూడా తప్పించుకోలేడు. ఈ ఇండికేటర్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాడు ఈ డ్రగ్ అబ్యూస్లో ఈ డ్రగ్ అబ్యూస్కు బానిస అయ్యాడనో విక్టిమ్ అయ్యాడనో మనం నిర్ధారించవచ్చు. ఈ లక్షణాలు ఏమిటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ కన్ఫ్యూజింగ్ చేంజ్ ఇన్ పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్. నిష్కారణంగా ఉన్నటువంటి వాడి పర్సనాలిటీ కానీ వాడి యాటిట్యూడ్ కానీ విస్తారమైన మార్పు కనపడుతుంది. ఈదర్ హీ విల్ బి మోర్ అగ్రెసివ్ ఆర్ వెరీ లెస్ అగ్రెసివ్. సడన్ మూడ్ చేంజెస్, ఇరిటబిలిటీ, యాంగ్రీ అవుట్బర్డ్స్ ఆర్ లాఫింగ్ అట్ నథింగ్, ఇటువంటి బిహేవియర్స్ కూడా ఈ హాలుసినేషన్లో ఈ డ్రగ్ అబ్యూస్లో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్లనే అవి జరుగుతూ ఉంటాయి. పీరియడ్స్ ఆఫ్ అన్యూజువల్ హైపర్ యాక్టివిటీ ఆర్ అజిటేషన్, ఆల్ ఆఫ్ సడన్ విపరీతంగా పనిచేయడము, లేకపోతే హైపర్ యాక్టివిటీతో చాలా ఎక్కువసేపు కాస్త అజిటేటెడ్గా షేకీగా ఒక ఉద్రేకంతో మనిషి ఉండడము, ఇటువంటి గుణాలన్నీ కూడా వీళ్ళల్లో కనపడుతుంటాయి. ఇవి ఒక సాధారణ వ్యక్తిగా టోటల్లీ ఈ సైకలాజికల్ బిహేవియర్ను హ్యాండిల్ చేయలేని ఒక ప్రొఫెషనల్, ఒక పేరెంట్గా మనం ఇంట్లో అబ్జర్వ్ చేయగలిగిన గుణగణాలు ఇవన్నీ కాకుండా దెర్ ఆర్ సర్టన్ సైకలాజికల్ టెస్ట్ అండ్ సమ్ టూల్స్ అవైలబుల్ టు ఐడెంటిఫై దీస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అమాంగ్ అవర్ చిల్డ్రన్. ఇటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఖచ్చితంగా మన పిల్లలు ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డారా, దానికి విక్టిమ్ అవుతున్నారా లేదా అన్నది మనం పరిశీలించుకోవచ్చు. ఏమాత్రం మనకు అనుమానం కలిగినా నిస్సందేహంగా మీకు దగ్గరలో ఉన్న ఒక సైకియాట్రిస్ట్ దగ్గరో, ఒక చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరో, లేకపోతే మీకు అత్యంత సన్నిహితంగా ఉండి కాన్ఫిడెన్షియల్గా మీ ఆలోచనలను పంచుకోగలరు అన్న మీ మిత్రుడితోనో మొట్టమొదటగా మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు డిస్కస్ చేయడం అనేది అనివార్యమైన పని. ఇవి నిర్ధారించుకోవాలి అంటే ముఖ్యంగా ఇమ్మీడియట్ గా మీ పిల్లల స్కూల్కు వెళ్ళి అక్కడ మీకు బాగా నమ్మకం ఉన్న టీచర్ ద్వారా వాడి బిహేవియర్ గురించి వాకప్ చేయడము, ఆ తరువాత అవసరం అనుకుంటే ఒక ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కు తీసుకెళ్లడము, ఆ స్థాయిలో డ్యామేజ్ కంట్రోల్ చేయాలి అనుకుంటే ఒక సైకియాట్రిస్ట్ ద్వారా కానీ ఒక రిహాబిలిటేషన్ కౌన్సిలర్ ద్వారా కానీ మీ పిల్లవాడి యొక్క బిహేవియర్ను మార్చడానికి ఈ యాంటీ డ్రగ్ థెరపీస్ మొదలు పెట్టడానికి మీరు నిస్సందేహంగా నిస్సంకోచంగా ముందు అటువంటి పని ఆరంభించాలి అని చెప్తూ, సామాజిక బిడియాలకు పోకుండా మీ పిల్లలు ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డట్టయితే లా ఎన్ఫోర్స్మెంట్ యొక్క సహాయ సహకారాలను కానీ లేక ఒక సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ ద్వారా మీ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం కానీ చేయాలని కోరుతూ, ఇవాళ 21 జులై 2017 నాడు మైండ్ మీడియాలో మన దేశం మన రాజ్యం కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. తిరిగి 24వ తారీఖు సోమవారం రాత్రి 9:30 మన దేశం మన రాజ్యం కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఎథిక్స్ మీద చర్చా కార్యక్రమంతో మనం తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ డ్రగ్స్ రిలేటెడ్గా ఒక సైకలాజికల్ థెరపీస్ కానీ పబ్లిక్లీ అవైలబుల్ కొన్ని టూల్స్ ఉన్నాయండి, ఏ పేరెంట్స్ అయినా ఆ టూల్స్ తీసుకోవాలి. మీ ఇంట్లో పిల్లల్ని మీకు మీరుగా ఇవి సైకలాజికల్ క్వశ్చనియర్స్ టూల్స్ అంటే దీస్ ఆర్ నాట్ కెమికల్స్ ఆర్ సంథింగ్, దీస్ ఆర్ ఆల్ సైకలాజికల్ క్వశ్చనియర్స్ అండ్ బిహేవియర్స్ విచ్ యూ క్యాన్ అబ్జర్వ్ ద ప్యాటర్న్స్ అట్ యువర్ హోమ్, మేబీ బై అబ్జర్వేషన్, మేబీ బై ఫార్మ్ ఆఫ్ ఎ క్వశ్చనియర్ టు యూ. అటువంటి టూల్స్ కొన్ని ఫ్రీలీ అవైలబుల్ టూల్స్ ఉన్నాయి, వాటి సంకలనం మైండ్ మీడియాలో మన దేశం మన రాజ్యం టీం దగ్గర ఉన్నది. మీరు ఎవరైనా పేరెంట్స్ వాటి యాక్సెస్ కావాలి అనుకుంటే ఆజాద్ హింద్ ఫౌజ్ 1943 azadhindfauz1943@gmail.com అకౌంట్ ద్వారా కానీ లేకపోతే మైండ్ మీడియాలో ఫేస్బుక్ ద్వారా కానీ సంప్రదిస్తే ఆ టూల్స్ మీకు ఈమెయిల్ ద్వారా మేము పంపగలము. వాటిని మీరు క్వశ్చనియర్ ద్వారా మీరు అసెస్ చేసుకుని వాటి స్కోర్స్ను బట్టి మీ పిల్లల పరిస్థితిని మీరు అంచనా వేసుకునే అవకాశం దొరుకుతుంది. అవసరం ఉంది అనుకుంటే ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ దగ్గర పోయినా మీకు వాటి అసెస్మెంట్ మెథడ్స్, వాటి అనాలిసిస్ను మీకు చెప్పగలరు. వాటి మాన్యువల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, నెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు అటువంటి సహాయ సహకారాలు కావాల్సిన శ్రోతలు ఎవరైనా ఈ ఇమెయిల్ ద్వారా సంప్రదిస్తే మీకు ఆ టూల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దెర్ ఇస్ నో ఛార్జ్ టు దట్, యూ కెన్ ఒబ్టెయిన్ దెమ్ అండ్ యూ కెన్ టెస్ట్ యువర్ ఎన్విరాన్మెంట్ అండ్ సీ వెదర్ యువర్ కిడ్స్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ ఎనీ సచ్ డ్రగ్ అబ్యూస్. తర్వాత మీ పిల్లలు అతిగా ఏవైనా పార్సల్స్ వస్తున్నా, లేకపోతే కవర్స్ వస్తున్నా, లేకపోతే ఇతరుల పుస్తకాలను మీ ఇంటికి తీసుకొస్తున్నా, తప్పకుండా సందేహించి ఆ నివారణ చేసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులుగా మీ బాధ్యతగా చూడండి. దీనిలో అనుమానాలకు తావివ్వకుండా ప్రతి పిల్లవాడిని అనుమానించండి, అనుమానించి మీ పిల్లల భవిష్యత్తును బాగు చేసుకోండి. తిరిగి కలుసుకుందాం. మన దేశం మన రాజ్యం 24వ తారీఖు జులై నాడు తిరిగి మన దేశం మన రాజ్యం కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఐఎమ్ యువర్ హోస్ట్ నగేష్ పంచాగ్ల, సైనింగ్ ఆఫ్ ఫర్ టునైట్. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం జులై 21 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.